ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। श्रीमद्भागवतम् 10వ స్కందంలో 2వ అధ్యాయం 35వ శ్లోకం. ఈ అధ్యాయం పేరు గర్భస్థుడగు శ్రీకృష్ణుని దేవతలు స్తుతించుట. సత్వం న చేదాతరిదం నిజం భవే, సత్వం న చేదాతరిదం నిజం భవే, సత్వం న చేదాతరిదం నిజం భవే,
సత్వం న చేదాతరిదం నిజం భవే.
విజ్ఞానం అజ్ఞాన విదాపమార్జనం, విజ్ఞానమజ్ఞాన విదాపమార్జనం, గుణప్రకాశైరనుమీయతే భవాన్, గుణప్రకాశైరనుమీయతే భవాన్, ప్రకాశతే యస్య చ యేన వాగునా, ప్రకాశతే యస్య చ యేన వాగునా. భావం భాష్యం శ్రీల ప్రభుపాద ద్వారా సత్వం, శుద్ధ సత్వము, దివ్యము, నా చేత్ కానిచో ధాత సర్వకారణకారణుడా సర్వశక్తినిధి ఇదం ఇది నిజం ఆధ్యాత్మికము భవేత్ అయ్యడిది విజ్ఞానం దివ్యజ్ఞానము అజ్ఞానభిద తమోగుణమును నశింపజేయునది అపమార్జనం పూర్తిగా నశింపజేయును గుణప్రకాశై అట్టి దివ్యజ్ఞానం ఉదయించుటచే అనుమీయతే ప్రకటమగును భవాన్ నీవు ప్రకాశతే ప్రదర్శింతువు యస్య యవని యొక్క చ మరియు ఏన దేనిచేతనైతే వా లేదా గుణ గుణము లేదా బుద్ధి. ఓ దేవా సర్వకారణ కారణుడా, నీ దివ్యదేహము త్రిగుణపరమైనది కానిచో మనుజుడు భౌతిక పదార్థమునకు దివ్యత్వమునకు భేదం ఎరుగజాలడు. కేవలం నీ సన్నిధి చేతనే ప్రకృతి నియామకుడవగు నీ యొక్క దివ్య జ్ఞానం అవగతమగును. నీ దివ్యరూప సన్నిధి యొక్క ప్రభావం లేనిదే నీ దివ్య స్వభావం తెలుసుకొనుట అత్యంత కఠినం. భాష్యం త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున అని చెప్పబడింది. దివ్యత్వం నందు నెలకొననిదే మనుజుడు భగవానుని యొక్క దివ్య స్వభావమును ఎరగజాలడు. దీనిని గురించి శ్రీమద్భాగవతం 10వ స్కందం 14వ అధ్యాయం 29వ శ్లోకంలో చెప్పబడింది.
అతాపి దేవ పదాంబుజద్వయా ప్రసాదలేశానుగృహీత ఏవహి జానాతి తత్తం భగవన్ మహిమ్నో న చాన్యయే కోపి చిరం విచిన్.
భగవత్ కరుణ చేతనే మనిషి ఆ భగవానుని గురించి తెలుసుకోగలడు. గుణాధీనులైన వారు వేల కొలది సంవత్సరములు కల్పనము కావించినను అతనిని తెలుసుకోలేరు. భగవానుడు అసంఖ్యాకమగు రూపములను కలిగి ఉన్నాడు. రామాదిమూర్తిషు కళా నియమేన తిష్టన్. శ్రీరాముడు, నృసింహుడు, బలదేవుడు మొదలగు ఈ రూపములు దివ్యములు కానిచ్చో అనంతకాలముగా భక్తులచే ఎలా అర్చింపబడుచున్నవి? భక్త్యామామభిజానాతి యావాన్యశ్చాస్మితత్వత. భగవంతుని సన్నిధిలో తమ దివ్య స్వభావమును జాగృతమనర్చుకొనిన వారు భక్తియోగమందలి విధి నియమములను పాటించువారు. నాకు భక్తులు శ్రీకృష్ణుడు, శ్రీరాముడు ఇతర అవతారములను గురించి తెలుసుకోగలరు. శ్రీకృష్ణాదులు ఈ భౌతిక జగత్తునకు చెందినవారు కాక జనుల లాభము కొరకు నేరుగా ఆధ్యాత్మిక జగత్తు నుండే అరుదించారు. దీనిని అంగీకరించనిచో మనిషి గుణముననుసరించి ఏదో భగవద్ రూపమును ఊహించుకొనును లేదా తయారు చేసుకును. భగవంతుని యొక్క నిజమైన అవగాహనను అతడు ఎన్నడూ పొందలేడు. భక్తియోగ విధిచే శ్రీకృష్ణ భగవానుని అర్చించనిదే ఎవ్వరూ ఆయన దివ్య స్వభావమును జాగ్రత్తగా ఉనర్చుకున్న జాలరని భక్త్యామామభిజానాతి యావా నిశ్చాస్మి తత్వతను పద సముదాయం సూచించుచున్నది. సాక్షాత్తుగా భగవంతుడు లేనప్పుడు శ్రీ విగ్రహారాధనము భక్తుని యొక్క దివ్య స్వభావమును జాగృతం చేయగలదు. సాక్షాత్తుగా భగవంతుడు లేనప్పుడు శ్రీ విగ్రహారాధనము భక్తుని యొక్క దివ్య స్వభావమును జాగృతం చేయగలదు. అంతటా అతడు భగవత్ చరణారవిందముల పట్ల ఆసక్తుడగును. శ్రీకృష్ణుని ఆవిర్భావం భగవంతుని కూర్చిన సమస్తమగు కాల్పనిక రూపవర్ణనకు చక్కని సమాధానం వంటిది. ప్రతి ఒక్కడూ తన గుణమునుసరించి భగవంతుని యొక్క రూపమును ఊహించుకొనును. భగవంతుడు పురాతనుడని బ్రహ్మ సంహిత యందు తెలుపబడినది. అందువలన ఒక తెగకు చెందినవారు భగవంతుడు పరమ ముసలి అయి ఉండవచ్చునని ఊహించి అతనిని వయోవృద్ధునిగా చిత్రీకరించెదరు. ఎవరు? ఇది మొన్న వచ్చింది త్రైత సిద్ధాంతం. ప్రభుపాద రాసింది ఎప్పుడు? కానీ బ్రహ్మ సంహిత అందే ఇటు భావన ఖండించబడింది. దేవదేవుడు జీవులందరికన్నాను పురాతనుడైనప్పటికీ నవయవ్వన నిత్య రూపమును కలిగి ఉన్నాడు. ఈ సందర్భంలో శ్రీమద్ భాగవతం నందు విజ్ఞానం, అజ్ఞానం, అభితాపం, ఆర్జనం అని స్పష్టంగా చెప్పబడింది. విజ్ఞానం అనగా భగవంతుని గూర్చిన దివ్యమైన జ్ఞానము. సైన్స్ అంటారు కదా. విజ్ఞానం అనగా భగవంతుని గూర్చిన దివ్యమైన జ్ఞానం. దీనికి అనుభవపూర్వకమైన జ్ఞానం అని కూడా మరొక అర్థం కలదు. రెండు చెప్తున్నారు ఇక్కడ. విజ్ఞానం అనగా భగవంతుని గూర్చిన దివ్యమైన జ్ఞానం. రెండవది అనుభవపూర్వకమైన జ్ఞానం అని కూడా అర్థం కలదు. దివ్య జ్ఞానమును అవరోహణ పద్ధతిలో గురు శిష్య పరంపర రూపమున స్వీకరించవలసి ఉండును. కృష్ణ పరమగు జ్ఞానమును బ్రహ్మ సంహిత ఎందు తెలియజేశాను. బ్రహ్మ సంహిత బ్రహ్మ యొక్క దివ్యానుభవం. ఇక్కడ బ్రహ్మ సంహిత విజ్ఞానం ఆయన అనుభవపూర్వకంగా చెప్పింది. వాల్మీకి ముని రామాయణం అది కూడా విజ్ఞానమే. ఆయన దర్శించారు, స్వయం అనుభవించారు. ఆ రీతిగా అతడు ఆధ్యాత్మిక జగత్తు నందలి శ్రీకృష్ణ రూపలీలలను వర్ణించి ఉండెను. అజ్ఞాన బిద అనగా అన్ని రకములకు కల్పనలములకు పోటీ కాగలిగినది అని అర్థం. అజ్ఞానవశమున జనులు భగవంతుని యొక్క రూపమును గురించి ఊహించెదరు. వారి ఊహను అనుసరించి భగవంతుడు ఒకప్పుడు రూపం లేనివాడు, ఒకప్పుడు రూపం కలవాడు అగుచుండును. కానీ బ్రహ్మ సంహిత ఇందలి శ్రీకృష్ణుని గురించిన వర్ణనం విజ్ఞానం, శాస్త్రీయమైనది, అనుభవపూర్వకమైన జ్ఞానం. బ్రహ్మదేవుడు దీనిని వసగను, శ్రీ చైతన్య మహాప్రభు దీనిని అంగీకరించిరి. దీని విషయమున ఎటువంటి సందేహము లేదు. శ్రీకృష్ణుని యొక్క రూపం, మురళి, దేహఛాయ అన్నీను యథార్థములే. ఈ విజ్ఞానం అన్ని రకములైన కల్పనలను సర్వదా జయించునని ఇచట చెప్పబడింది. అందువలన యథారూపమున శ్రీకృష్ణుడిగా నీవు అవతరించనిదే అజ్ఞాన బిద. కానీ విజ్ఞానము కానీ అనుభూతము కావు, అజ్ఞాన బిదాపమార్జనం. నీ ఆవిర్భావముచే కాల్పనిక జ్ఞానమనేది అవిద్య నశించగలదు. బ్రహ్మదేవుని వంటి ప్రామాణికుల నిజ అనుభవపూర్వక జ్ఞానం సుస్థాపితం కాగలదు. త్రిగుణ ప్రభావితులకు జనులు తమ గుణమును అనుసరించి ఏదో భగవంతుడి రూపమును ఊహించుకొనెదరు. ఈ విధముగా భగవానుడు పలు విధములుగా వర్ణింపబడినను దేవదేవుని యొక్క నిజమైన రూపమేమిటో నీ ఆవిర్భావం నిర్ణయించగలదు అని దేవతలు ప్రార్థించింది. భగవంతుడు అవతరించినప్పుడు సత్వగుణయుతమగు భౌతిక రూపమును స్వీకరించునని భావించుట నిరాకారవాది చేసేది గొప్ప పొరపాటు. వాస్తవమునకు శ్రీకృష్ణ రూపము లేదా నారాయణ రూపము భౌతిక భావనకు అతీతమైనది. గొప్ప నిరాకారవాదైన శంకరాచార్య కూడా నారాయణ పరవ్యక్తాత్ అని అంగీకరించను. భౌతిక జగత్తు అవ్యక్తము చేతనే సృజించబడును, కానీ శ్రీకృష్ణ భగవానుడు దానికి పరమైనవాడు. ఇది శ్రీమద్ భాగవతం నందు శుద్ధ సత్వం అని వర్ణించబడింది. దేవదేవుడు సత్వగుణమునకు చెందినవాడు కాదు, అతడు భౌతికమైన సత్వగుణమునకు అతీతమైనవాడు. అతడు సచ్చిదానంద స్వరూపుడు. దేవతలు ఇంకా ఇలా ప్రార్థించిరి, దేవదేవా, నీవు అవతరించినప్పుడు పరిస్థితులను అనుసరించి వివిధ నామరూపములను స్వీకరించదవు. పరమ ఆకర్షకుడవు కనుక నీ నామము శ్రీకృష్ణ. నీ యొక్క దివ్య రూపము కారణమున నీవు శ్యామసుందరునిగా పిలువబడదువు. శ్యామ అనగా నలుపు రంగు. అయినను నీవు లక్షల కొలది మన్మథుల కన్నను సుందరమైన వాడవని చెప్పుదురు. నల్లని మేఘవర్ణమును పోలిన ఛాయతో కనిపించినను నీవు దివ్యుడవు. అందువలన నీ సౌందర్యం మన్మథుని యొక్క కోమలమగు దేహము కన్నను అనేక రెట్లు ఆకర్షణీయముగా ఉండును. గోవర్ధన పర్వతమును ఎత్తితివి కనుక నీవు గిరిధారి అని పిలువబడదు. నందునికి లేదా దేవకీకి లేదా వసుదేవునికి పుత్రునిగా జన్మించిన కారణము నీవు నందనందన లేదా దేవకీనందన లేదా వసుదేవనందన అని పిలువబడదు. నిరాకారవాదులు నిన్ను లౌకిక భావనలో చూసేదరు కనుక నీ నామరూపములు గుణకర్మలను అనుసరించి ఉండునని తలచెదరు. దేవా, నీ దివ్య స్వభావమును, రూపమును, కర్మలను మానసిక కల్పనము ద్వారా అధ్యయనం చేయుట సరైన అవగాహన విధానం కాదు. మనిషి స్వయంగా భక్తియుత సేవలో నెలకొనవలసి ఉండును. అప్పుడు నీ దివ్య స్వభావం, దివ్య రూపం, నామము, గుణము అవగాహనకు రాగలవు. నిజమునకు నీ పాదపద్మ సేవ యందు కొంత రుచి కలిగిన వాడే నీ దివ్య స్వభావమును, రూపములను తెలుసుకొనగలడు. చూడండి, నిజమునకు నీ పాద పద్మ సేవయందు కొంత రుచి కలిగిన వాడే నీ దివ్య స్వభావమును రూపమును గుణములను తెలుసుకోగలరు. ఇతరులు కోట్ల కొలది సంవత్సరములు కల్పన ఊహ కావించినను కొంచెమైనను నీ వాస్తవమైన స్థితిని అర్థం చేసుకోలేరు. అనగా శ్రీకృష్ణ భగవానుని వాస్తవమైన లక్షణములు యోగమాయా తెరచే కప్పబడి ఉండును. కనుక భక్తులు అతనిని అభక్తులు అతనిని తెలుసుకోలేరు. భగవద్గీత యందు ఇది నాహం ప్రకాశ సర్వస్య అని తెలుపబడింది. నేను అందరికీ వ్యక్తం కాను అని శ్రీకృష్ణ భగవానుడు తెలిపాను. శ్రీకృష్ణుడు కురుక్షేత్ర రణరంగమున నిలిచి ఉన్నప్పుడు అందరూ కాంచినను అందరూ అతనిని దేవదేవునిగా తెలుసుకోలేకపోయారు. అయినను అతని సన్నిధిలో మరణించిన వారందరూ భవబంధ విముక్తులై ఆధ్యాత్మిక లోకం చేరారు. ఇది ప్రత్యేక రాయితీ అంటారు, స్పెషల్ డిస్కౌంట్ ఇది. అంతే నారాయణ స్మృతి, ఏదో విధంగా అంతంలో నారాయణ వచ్చిందంటే వెళ్ళిపోతే అవకాశం అంత సులభం కాదు. ఇక్కడ కూడా ఇక్కడ ఏమంటున్నారు, వాళ్ళందరూ అర్థం చేసుకోలేకపోయినప్పటికీ కృష్ణుడి సన్నిధిలో మరణించిన వాళ్ళు ఆధ్యాత్మిక లోకం చేరుకున్నారు. ఆధ్యాత్మిక స్వభావము జాగృతం కాని కారణమున మూడులు శ్రీకృష్ణుని లేదా శ్రీరాముని తెలుసుకోలేరు. ఎందుకు తెలుసుకోలేరు అంటున్నారు ఇక్కడ? ఆధ్యాత్మిక స్వభావం జాగృతం కాలేదు కాబట్టి అర్థం చేసుకోలేరు. అంటే కృష్ణుని రాముని అర్థం చేసుకోవాలంటే ఏం కావాలి? ఆధ్యాత్మిక స్వభావం జాగృత. ఏంటి ఆధ్యాత్మిక స్వభావం అంటే? కృష్ణ చైతన్యం, కృష్ణ చైతన్యంతో నిండిపోయినప్పుడు నీకు కృష్ణుడు రాముడు అర్థమవుతాడు. మరి ఎలా జాగృతమవుతుంది? కొంచెమైన సేవ పట్ల రుచి ఉంటే, సేవ చేస్తూ ఉంటే జాగృతం అవుతుంది. వీళ్ళు సేవ చేయకుండా ఊహించుకుంటూ ఉంటే కోట్ల సంవత్సరాలు ఊహించిన రాముడు కృష్ణుడు అర్థం కాడు. ఆచార్యులు తమ విస్తృతమైన వ్యాఖ్యానములలో భక్తిత సేవను ఉపదేశించి ఉండిరి. అయినను కొందరు పండితులు ఆచార్యుల ప్రయత్నములను నిర్లక్ష్యపరిచి శ్రీకృష్ణుని కేవలం కాల్పనిక వ్యక్తిగా తలచెదరు. కాల్పనిక వ్యక్తి అంటే శ్రీకృష్ణుడు లేడు, ఊహ, ఊహించుకోవడం. వారికి దివ్యజ్ఞానం లోపించి ఉండుట, కృష్ణ భక్తి వారి యందు జాగృతం కాకపోవుట ఏ దీనికి కారణం? కృష్ణ భక్తి జాగృతం కాలేదంటే ఏం లేదు వాళ్ళలో? సేవాభావం లేదు. అదే కొంచెమైనా సేవాభావం ఉంటే నీకు అర్థమవుతాడు. మళ్ళీ వాళ్ళు పెద్ద పండితులు, వాళ్ళు గొప్ప గొప్ప పండితులు, చాగంటి కోటేశ్వరరావు లాంటి వాళ్ళు గొప్ప పండితులు. దాంట్లో ఏం సంశయం లేదు, చాలా చక్కటి పండితుడు ఆయన. కానీ కృష్ణుడు వ్యక్తి అనేది తెలియదు. ఊహించుకోవడం, నువ్వు ఏదైనా ఊహించుకోవచ్చు అని. నువ్వు ఊహించుకున్నవాడు దేవుడు. ఊహించుకో బ్యాంకులో 1,00,000 రూపాయలు ఉన్నాయని ధనవంతుడు అయిపోయావు. ఎలా ఉంటుంది వాళ్ళు చెప్పేది? శ్రీకృష్ణుడు లేదా శ్రీరాముడు కల్పనమే అయినచో శ్రీధర స్వామి, రూపగోస్వామి, సనాతన గోస్వామి, వీరరాఘవాచార్య, విజయధ్వజ, వల్లభాచార్య మొదలగు ఆచార్యులు శ్రీమద్ భాగవత వ్యాఖ్యానమునందు శ్రీకృష్ణుడి గురించి వివరించటంలో ఎంతో సమయం ఎందుకు వెచ్చించారని ప్రశ్నించునంతటి తెలివి అయినను మనిషికి ఉండాలి. చాలా పెద్ద భాష్యం. ఈ ప్రార్థనలు చాలా అద్భుతంగా ఉన్నాయి. దేవతలవి అద్భుతమైన హరే కృష్ణ. ఇక్కడ ఆరంభంలో గుణాలు, ఇక్కడ భగవంతుడు, ఇక్కడ దేవతలు ఏం చెప్తున్నారు, స్వామి నిది దివ్య రూపం అని చెప్తున్నారు. నువ్వు వ్యక్తి, నీకు రూపం ఉంది, నువ్వు దివ్యమైనటువంటి రూపము, గుణాలకు అతీతమైనటువంటి రూపం నీది. ఇక్కడ భగవంతుడు వస్తే ఏం చేస్తాడు? పరిత్రాణ సాధున వినాశం. ఇక్కడ ఏం చెప్తున్నారు, నువ్వు రాకుంటే నీ గురించి అర్థం చేసుకోలేము. నువ్వు రావడం వల్లనే నువ్వు దివ్యమైన వ్యక్తి, దివ్య రూపమని అర్థం చేసుకోగలము. లేకుండా ఉంటే ఈ విధంగా ఊహాగానాలకు కల్పించుకోవడం, కాల్పనిక వ్యక్తి, ఇది ఇదంతా అజ్ఞానం. ఇది అక్కడిక్కడ విజ్ఞానం అజ్ఞాన బిదాపమార్జనం. మార్జనం అంటే శుభ్రం చేయడం. నువ్వు వచ్చినప్పుడు అర్థమవుతుంది స్వామి నువ్వు వ్యక్తి అని అర్థమవుతుంది. అప్పుడు ఈ ఏదైతే అజ్ఞానం ఉందో నీ గురించి ఊహించుకోవడం, కల్పించుకోవడం, ఇదంతా అజ్ఞానం. అదంతా తుడిచిపెట్టుకుపోతుంది. ఎలా? నువ్వు వచ్చినప్పుడు అర్థమవుతుంది నువ్వు భౌతికమైన వ్యక్తి కాదు అని. ఎలా అర్థమవుతుంది? నీ కార్యకలాపాల ద్వారా అర్థమవుతుంది. భౌతికం ఆధ్యాత్మికం వ్యత్యాసం తెలుస్తుంది. అప్పుడు అర్థం చే అప్పుడు ఈ అజ్ఞానం తొలగిపోతుంది. ఈ అజ్ఞానము ఉన్నంత వరకు మనము దేంట్లో ఉన్నాం? మూడు గుణాల్లో. అది ఇక్కడ ఆరంభంలో ఇచ్చారు ప్రభుపాదు, త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్య భవ. మూడు గుణాలు, గుణాలకు లోబడి ఉన్నాం మనం. అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. వాస్తవానికి జీవుడు ఏం చేయాలి? జీవుడు గుణాల సంపర్కంలోకి వచ్చి నేనే చేసేది అనుకుంటున్నాడు. వాస్తవానికి అక్కడ క్రియ ఎవరు చేస్తున్నది? ప్రకృతే క్రియమాణాని గుణై. గుణాలు పనిచేస్తున్నాయి అక్కడ. కానీ జీవుడు గుణాల సంపర్కంలోకి రావడం వల్ల నేనే చేస్తున్నది అంటారు. జీవుడికి సంబంధమే లేదు. అసంగోహ్యయం పురుష. పురుష అంటే జీవుడు. జీవుడికి అసలు సాంగత్యమే లేదు ఇక్కడ. ఇక్కడ సంబంధించిన వాడే కాదు. సంగత్యం లేదంటే చేస్తున్నాడు గుణాలతో, అంటే దీనికి సంబంధించిన వాడు కాదు ఈ ప్రపంచానికి. కానీ గుణాల సంపర్కంలోకి వచ్చినప్పుడు గుణాల ప్రభావం వల్ల జరిగేదాన్ని నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అని అనుకుంటాడు. తదాత్మ్యం అంటారు, తదాత్మ్యం. నేను అది అనుకోవడం. దాన్ని బాగా చక్కగా తింటున్నావు, చాలా రుచికరంగా ఉంది కదా, చాలా రుచికరంగా ఉంది. చనిపోయిన వ్యక్తికి నోట్లో పెట్టండి. అదే తింటున్నాడు బాగా రుచికరంగా రోజు. అవకాశం ఇప్పుడు పెడతారనుకోండి, అది చనిపోయిన వ్యక్తికి అన్నీ పెడతారు. ఆ రోజు సమాధి దగ్గర పెట్టి అందరు తినేసి వస్తారు. బీడీలు ఉంటే బీడీలు తాగుతారు, తినేది ఉంటే తింటారు, సారాయి పెడతారు కొంతమంది. ఆయన తినలేడు ఇంకా. ప్రకృతి క్రియమాణాన్ని గుణాలను అనుసరించి గుణాలు పనిచేస్తున్నాయి. ప్రకృతి గుణాలు, ప్రకృతిలో ఈ శరీరం తీసుకోవడం వల్ల నేనే చేస్తున్నాను అనేది ఉంటుంది. అందుగురించి విమూఢాత్మ అను. ఏ మూఢ? విశేషమైన మూఢ, సాధారణ మూఢ కాదు. విమూఢాత్మ. సరే, భగవంతుడు వస్తే, భగవంతుడు ఇక్కడికి వచ్చినప్పుడు, ఆయన వచ్చినప్పుడు చీకటి అంటే వెలుగు అంటే అర్థమవుతుంది. సూర్యుడు వచ్చినప్పుడు అర్థమవుతుంది సూర్యుడు అంటే ఏంటి. సూర్యుడు రాకముందు అంత చీకటే. ఊహించుకోవచ్చు సూర్యుడు ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు. సూర్యుడు వచ్చిన వెంటనే వెలుగు చీకటికి వ్యత్యాసం తెలిసిపోతుంది. సూర్యుడి గురించి తెలియదు నీకు అప్పుడు. వెలుగు చీకటికి వెలుగు అంటేనే తెలియదు, ఊహించుకుంటూ కూర్చోవాలి. మనం అనొచ్చు విద్యుత్ ఉంది కదా. విద్యుత్కు మూలం ఎవరు? సూర్యుడే. సూర్యుడే లేదు అంటే, సూర్యుడి అవగాహన లేకుంటే నీకు వెలుగు అంటే ఏమైనా తెలుస్తుందా? తెలీదు. కాబట్టి ఈ సూర్యుడు రావాలి. అదేవిధంగా కృష్ణ సూర్య సమ మాయాహయ అంధకార్. తర్వాత యహాన్ కృష్ణ తహ నహి మాయార అధికార్. ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ అజ్ఞానం, మాయ అనేటువంటి చీకటి ఉండదని. అక్కడిని తేడా తెలుస్తుంది కదా. అప్పుడు సూర్యుడు వచ్చిన తర్వాత తెలుస్తుంది వెలుగంటే ఇలా ఉంటుందని. అంతకుముందు ఊహించుకుంటూ కూర్చుంటారు. అదేవిధంగా కృష్ణుడు వచ్చిన తర్వాత తెలుస్తున్నావు ఈయన దివ్య రూపం, ఆయన కార్యకలాపాలు చూసినాడు. పరిత్రాణాయ సాధునా వినాశాయ చ దుష్కృతం. భక్తుల్ని రక్షించేది కూడా భగవంతుడు. చాలా అద్భుతంగా ఉంటుంది భక్తులు రక్షించే విధానం. అసురుని సంహరించేది కూడా అద్భుతం. అద్భుతం అంటే ఎవరు చేయలేనటువంటి విధంగా, ఎవరు కాపాడలేని ఆ విధంగా రక్షిస్తాడు. ఎవరు సంహరించలేరు ఆ విధంగా సంహరిస్తాడు. అక్కడే అర్థమైపోతుంది ఈ శరీరము భౌతికం కాదని. అది ఇక్కడ బ్రహ్మదేవుడికి, బ్రహ్మదేవుడు కూడా మోహానికి లోనయ్యాడు. ఏం చూసి? బృందావనంలో నారాయణుడే కదా, నారాయణుడే. ఏ నా స్వామి, భగవాన్ అగాసురుని వధించాడు. అగాసురుని వధించినప్పుడు దేవతలు దుందుబులు మోగించారు కదా, అది ఆ శబ్దం వినింది. వినపడి బ్రహ్మకు వచ్చి తొంగి చూశాడు ఏం జరుగుతుంది ఇక్కడ. అగాసురుడు అంటేనే దేవతలు కూడా భయపడిపోతారు. అటువంటి అగాసురుని సంహరించాడంటే నా స్వామి ఏంటాడు ఈయన, ఎవరి వల్ల కాదని. మళ్ళీ చూస్తే ఎంగిల్ తింటున్నాడు, వాళ్ళ ప్లేట్లో తిని ఈయన ప్లేట్లో వాళ్ళ నోట్లో పెడితే తింటున్నాడు వాళ్ళు. దీని ఇది నారాయణుడు ఎంగిల్ తింటాడా? ఎంగిల్ తినడే. సభ్యపురుషుడు ఎవరు? నాగరిక వ్యక్తి ఎవరు ఎంగిల్ తీసుకోరు. శిష్యుడు తీసుకుంటారు గురువుది, అది ఆధ్యాత్మికం. భార్య భర్తది తీసుకునేది, ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఉందో లేదో తెలియదు. భార్య భర్త ఎంగిల్ తీసుకునేది, ఇప్పుడు ఎంగిల్ ఆ ఎంగిల్ మెతుకులు అక్కడ ఉన్నాయి తినిపో అని చెప్పేసి ఆ భౌతిక ధర్మం అనుకోండి. శిష్యుడు గురువు తీసుకుంటారు. కానీ నారాయణుడు ఏంది ఎంగిల్ని తినడం ఏంది? వాళ్ళు ఏం చేస్తున్నారు? కొరికేది కృష్ణ భలే ఉంది నువ్వు తిను అని ఇచ్చేది. బ్రహ్మకు తల తిరిగిపోతుంది, ఇదే అప్పుడే మగాసురుని చంపాడు నా స్వామి అనుకున్నాడు. నా స్వామి ఏంది ఎంగిల్ తింటాడా? ఆయన ఎంగిల్ అందరు తినాలి కానీ ఆయన. అది ఇక్కడ భౌతిక మోహానికి లోనయ్యే అవకాశం ఉంది. అయితే అక్కడ చూపిస్తున్నాడు నేను ఎంగిల్ తింటున్నా కానీ అగాసురుని చంపాను తెలుసా, మరి ఎంగిల్ ఎందుకు తింటున్నా మా స్నేహితుల దగ్గర? అది అర్థం చేసుకోండి మీరు. రెండో చూపిస్తున్నాడు అక్కడ తర్వాత, అంటే నేను సాధారణ శరీరం కాదు నాది అనేది చూపిస్తున్నాడు. తర్వాత 16,000 వివాహాలు చేసుకున్నాడు, 16,000 ఇళ్ళలో ఒకేసారి ఉన్నాడు. అక్కడ కూడా చూపిస్తున్నాడు ఈ శరీరం నాది, నేను భౌతికమైనటువంటి గుణాలకు లోబడలేను, భౌతిక శరీరం కాదు నాది. ప్రభుపాద ఏం ఉదాహరణ ఇచ్చారు? గోవర్ధన్ ఎత్తావు. ఇప్పుడు నందనందన వసుదేవ నందన అని పిలువబడినప్పటికీ గోవర్ధన పర్వతం ఎత్తావు. నేను వాళ్ళకి జన్మించలేదు, జన్మించినట్లు లీల చేశానని అక్కడ చూపిస్తున్నాను. అందుకు గోవర్ధన పర్వతం ఎత్తావని. ఎవరు ఎత్తగలరు గోవర్ధన పర్వతం? అంత తెలియ చిన్న టేబుల్ ఎవరు ఎత్తగలరు వేలు మీద? అది ఇక్కడ దేవతలు ప్రశంసిస్తున్నారు. నీ యొక్క కార్యకలాపాల ద్వారానే నేను అర్థం చేసుకోగలను. భక్తులకు చాలా అపూర్వం అద్భుతం భగవంతుడు చేసే లీలలు, గోవర్ధనధారి అసురులను సంహరించడం కానీ, భక్తుల్ని సంరక్షించ పరిత్రాణాయ సాధు సంరక్షణ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా వినాలి చూడాలి వినాలి అనిపిస్తుంటుంది భక్తులకి. దాని ద్వారా వాళ్ళ యొక్క విశ్వాసం భగవంతుడి పట్ల ఇంకా పెరుగుతూ ఉంటుంది. అయితే ఇంకొక రకం ఉన్నారు, భగవంతుడి యొక్క లీలలు చూస్తుంటారు వింటూ ఉంటారు. వాళ్ళకి విశ్వాసం ఉండదు. ఎందుకు? అసూయ. కృష్ణుడా ఉంటే చారిత్రక వ్యక్తి ఉండొచ్చు, అంతేగాని ఉంటే కొంచెం గొప్ప వ్యక్తి ఉండొచ్చు, అంతేగాని అంత గోవర్ధన పర్వతం ఎంత కల్పించుకున్నారు వాళ్ళు. అసూయ వల్ల ఒప్పుకోదు, మనసు ఒప్పుకోదు, అసూయత నిండిపోయి ఉంటుంది. వీళ్ళందే శిశుపాలుడు చూస్తూనే ఉన్నాడు ఎదురుగా. దంతవక్ర, శిశుపాల, కంస, దుర్యోధన. దుర్యోధన చూశాడు కదా విశ్వరూపం. ఆయన ఏందో మాయలే అనుకున్నాడు అంతే. ఎందుకు? హృదయం నిండా అసూయ ఉంది. మనకు కూడా అంతే. భగవంతుని పట్ల భగవంతుని అర్థం చేసుకోలేమంటే అసూయ నిండి ఉంది అని. అదే అసూయ తొలగాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఒప్పుకోరు అసూయ తొలగించుకోవడానికి. తొలగించుకోవడానికి ఒప్పుకుంటే ఏం చేయాలి? ఎలా తొలగుతుంది? గురు శిష్య పరంపరలో ప్రామాణికమైన భక్తుల నుంచి వినాలి. ఎవరు ప్రామాణిక భక్తుల నుంచి ఎందుకు వినాలి? వాళ్ళు కృష్ణుడి పట్ల సంపూర్ణ విశ్వాసం ఉంటుంది, వాళ్ళు అశ్రద్ధ ఉంటుంది. కాబట్టి ప్రామాణికమైన భక్తుల నుంచి వింటే వాళ్ళల్లో ఉన్నటువంటి శ్రద్ధను మన హృదయంలో చెప్పిస్తారు. అందుగురించి ఉన్నతమైన భక్తుల నుంచి వినాలి అనేది. ఇప్పుడు మనం సొంతంగా చదువుకోవచ్చు కూర్చొని, కానీ భక్తుల నుంచి విన్నప్పుడు ఏమవుతుంది? వాళ్ళలో ఉన్నటువంటి శ్రద్ధ, విశ్వాసం, అనుభవపూర్వకమైనటువంటి శ్రద్ధ, అది చదివిన శ్రద్ధ కాదు. ఆ శ్రద్ధను మన హృదయంలో చెప్పిస్తారు. లేకుంటే చూడు, ఆత్మ వేరు, శరీరం వేరని ఎన్ని సంవత్సరాలు వింటూనే ఉన్నాం కదా. మళ్ళీ మహారాజుల క్లాసు విన్నప్పుడు, ప్రభుపాద క్లాసు విన్నప్పుడు అదే వస్తుంది మళ్ళీ. ఏం, ఆత్మ వేరు, ఆత్మ కాదు శరీరం, శరీరం కాదు ఆత్మ, ఇదేనా? ఎన్ని సంవత్సరాలు ఇదేనా? ఎందుకు వినాలి వాళ్ళ నుంచి మళ్ళీ? ఎందుకంటే వాళ్ళకు దాన్ని అనుభవించున్నారు. వాళ్ళ నుంచి విన్నప్పుడు మనలో అదే జాగృతం అవుతుంది. అవును, నేను శరీరం కాదు, ఆత్మ అనేది ప్రభావం పడుతుంది. అందుగురించి అటువంటి వాళ్ళ నుంచి వినాలి. సన్ముఖరితాం భవదీయ వర్తం. బ్రహ్మదేవుడు చేసిన ప్రార్థనే ఇది. ఆవు దూడల్ని దొంగిలించిన తర్వాత మళ్ళీ అక్కడ సన్ముఖరితాం భవదీయ వార్తం. స్వామి, నీ గురించి, నీ సందేశాన్ని ప్రామాణికమైన భక్తుల ముఖత వినాలి. వింటే నిన్ను అర్థం చేసుకోగలం. నేను పొరపాటు పడ్డాను, ఏందో చిన్నపిల్లోడు కదా, ఏందో ఆవులు తోలుకున్న పిల్లవాడు కదా, ఏందో ఎంగిల్ తింటున్నాడు అనుకుని పొరపాటు పడ్డాను. నేను కూడా ప్రామాణికమైన భక్తుల నుంచి విని ఉంటే పొరపాటు చేసేవాడిని కాదు. అంటే మనకు నేర్పించడం బ్రహ్మదేవుడు, ఆయనకు తెలుసు. కానీ చూద్దాం నా నారాయణ ఏం చేస్తాడో అనేసి ఆ విధంగా చేసాడు. అంటే ఇక్కడ ఏమి అర్థం? విశ్వాసం కావాలి. చూస్తుంటారు, వింటుంటారు. భక్తులు చూడకుండా కేవలం వినడం ద్వారానే విశ్వాసం పెరుగుతుంది భగవంతుడి పట్ల. చూసే మాట అటు తర్వాత. ఇప్పుడు వేదాల్లో, శాస్త్రాల్లో ఇన్ని లీలలు ఉన్నాయి, ఇన్ని రకాల కార్యకలాపాలు చేశాడు, విని చాలా ఆనందిస్తారు. వింటూ వాళ్ళ విశ్వాసం ఇంకా పెరుగుతుంది. చూసే అవసరము లేదు, చూసే వాళ్ళకి ఇంకెంత ఉండాలి. కానీ అసురులు, అసూయతో నిండి ఉన్న వాళ్ళు చూస్తూ ఉన్నా సరే వాళ్ళకు విశ్వాసం కాదు. ఇంక వింటే ఎక్కడొస్తుంది వాళ్ళకి? కాబట్టి ఇక్కడ ఏంటి, భగవంతుడు ఇక్కడికి వచ్చినప్పుడు దేవతలు ఏం చెప్తున్నారు? స్వామి, నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు భౌతిక గుణాలకు లోపడవు, నీది చాలా దివ్యమైన శరీరం, ఈ ప్రకృతి నియమాలు నీ మీద పని చెయ్యవు అనే దానికి ఎన్నో చేసి చూపిస్తావు. దాని నుంచి అర్థమవుతుంది ఆధ్యాత్మికంకి భౌతికంకి తేడా తెలుస్తుంది. అంటే ఆధ్యాత్మికం అనంతం, భౌతికం పరిమితం. గోవర్ధనగిరి పర్వతం ఎత్తాడు ఎంత, ఏ ప్రాయంలో? 7 సంవత్సరాల ప్రాయంలోనో ఇంకా తక్కువ. అంత చిన్నపిల్లవాడు ఇంత పర్వతం ఎత్తడం అంటే అర్థమైంది అక్కడ. ఆధ్యాత్మికం అనంతం. సాధారణమైన పిల్లవాడు, అదే వయసు ఉన్న పిల్లవాడు ఎంత పరువు ఎత్తగలడు? 5 కిలోలు 10 కిలోలు అది వ్యత్యాసం తెలుస్తుంది స్వామిని వచ్చినప్పుడు అని. సో ఇది తెలుసుకో అయితే మనకు కావాల్సింది ఏంటి, కొంచెం శ్రద్ధ కావాలి. హృదయంలో విశ్వాసం శ్రద్ధ, మెదడులో తెలివితేటలు ఉంటే కృష్ణుడి గురించి అర్థమవుతుంది, రాముడి గురించి అర్థమవుతుంది. తెలివితేటలు అంటే ఏంది, మొట్టమొదట మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకున్న వ్యక్తి తెలివిగల వ్యక్తి అంటారు. వీటికి పరమైంది ఉంది ఇతనిలో అనేది తెలుసుకుంటా, అది తెలివి అండి. ఎవరు చేయలేని, మనం చుట్టూ చూస్తున్నాం ఇంత బరువు ఎత్తగలడు, లేదా వివాహం చేసుకుంటే ఒకరి దగ్గరే ఉండగలడు, ఒకేసారి 16,000 మంది దగ్గర ఉండలేడు. 2 వివాహాలు చేసుకున్న వ్యక్తి కూడా ఒకేసారి ఇద్దరి దగ్గర ఉండలేడు. తెలివైన వ్యక్తి ఆలోచిస్తాడు ఇదే, ఇతను 16,000 చేసుకుని 16,000 చోట్ల ఉన్నాడంటే ఏదో దివ్యమైన వ్యక్తి. అంత మటుకు తెలివి అందుగురించి ప్రభుపాద ఏమని చెప్పేది, కృష్ణ చైతన్యం అనేది సాధారణ జ్ఞానం, ఇంకిత జ్ఞానం అనేది. కృష్ణ కాన్షియస్నెస్ ఇది కామన్ సెన్స్ అంటే సాధారణ జ్ఞానం కూడా లేదు అని అర్థం. సాధారణ జ్ఞానం ఉంటే చాలు కృష్ణుడిని అర్థం చేసుకోవడం అని. ఆ సాధారణ జ్ఞానం కూడా కోల్పోయి ఉంది. ఏం చేస్తున్నారు, కృష్ణుడు అంటే నల్లగా ఉంటాడు, నల్లగా అంటే ఏం కనపడదు, ఏం కనపడదు అంటే శూన్యం, కాబట్టి కృష్ణుడు అంటే 0. నువ్వు పెద్ద పండితుడు, మళ్ళీ కృష్ణుడు అంటే 0 అని చెప్పడానికి పెద్ద పాండిత్యం చదువుకొని వస్తుంది. చిన్నపిల్లడు చెప్తాడు 0 గురించి, నీ గురించి నీ నుంచి ఎందుకు వినాలి, ఊహించుకునేది ఊహించుకునేది రూపము ఊహ, నీ ఊహ, నువ్వు ఊహించుకో భగవంతుడిని, ఊహించుకో నేను దేశ ప్రధానమంత్రినని, లేదు మీ నాన్న దేశ ప్రధానమంత్రి అని ఊహించుకో. బాగుంది కదా, చాలా బాగుంటుంది, నీ అన్ని అవసరాలు తీరిపోతాయి. అట్లా ఈ కాల్పనిక దాని గురించి ఎక్కువ రాశారు ప్రభుపాద ఇక్కడ. ఊహించుకుంటారు, ఇదే అజ్ఞానము. ఎప్పుడైతే నువ్వు వస్తావో వాళ్ళ ఊహలకు అడ్డు కట్టబడు. నీ ఊహ ఎక్కడ చెప్తావు ఇలా ఉండొచ్చు, అలా ఇలా ఉండొచ్చు, ఏంది ఇది ఉన్నాడు చూడు సాక్షాత్ ఎదురుగానే. చివరిలో ఏం రాశారు, పండితులు పెద్ద పెద్ద పండితులు ఇంకొకటి చూడొచ్చు, ఇంత పెద్ద పండితుడు కదా ఎందుకు అతను కూడా కృష్ణ కథ చెప్తాడు, అతను కూడా కృష్ణ కథ చెప్తాడు. పెద్ద పండితుడు ఒక ఆయన ఉన్నాడు, ఏం పేరు బా, గిరిధారి అని మ్యాగజైన్ కూడా, సుందర చైతన్య, సుందర చైతన్య కాదు వికార చైతన్య అని పెట్టుకోవాలి, చెడిపోయిన చైతన్యం. పేరు ఎంత మంచి పేరో, సుందర కథ బాగా చెప్తాడు, చాలా బాగుంటుంది, గొంతు చాలా బాగుంటుంది, రాగయుక్తంగా ఉంటుంది, కంచు మోగినట్టు గొంతు మోగుతుంటుంది, కథ అంతా బాగా చెప్తాడు. చివరికి ఏం చెప్తాడు, నువ్వే ఆ కృష్ణుడు, నేనే ఆ కృష్ణుడు అంటాడు, అయిపోయింది. ఆయన ఫోటో ఉంటుంది అంత సైజు, ఆయన ఫోటో పక్కన అంత కృష్ణుడిది పెట్టుకుంటాడు, అంటే నేనే కృష్ణుడిని అని చెప్తాడు. దరిద్రుడు ఒకసారి కిరీటం కూడా పెట్టుకొని నెమలి పింఛం పెట్టుకున్నాడు, దానికి ఎన్ని 225వ జ్ఞానయజ్ఞం అంట, అజ్ఞాన యజ్ఞం, అజ్ఞానాన్ని పెంచి పోషించేదానికి. ఉన్నాడు చచ్చాడా, చనిపోయింటాడా, 225వది ఏదో కడపలో చేశారా 3-4 సంవత్సరాల క్రితం, ఇదే చివరి, ఇంకా నేను రాలేను అని చెప్పాడు. మంచిది, భూమాత సంతోషిస్తుంది చచ్చిపో తొందరగా అని. సుందర చైతన్య అంటే వికారం అంత, అది పాయసం అంతా బాగా చేసి పాయసము కొంచెం ఇసుక చల్లేస్తే ఇంతే, ఇంత పెద్ద పళ్ళెంలో ఇంత ఇసుక చల్లేస్తే అంతవరకు ఆస్వాదించాలి అనుకుంటున్నావు. నువ్వు నీ కళ్ళ ముందర ఇసుక వేస్తే ఎలా ఉంటుంది, పెట్టుకుంటావు నోట్లో, అలా ఉంటుంది. వాళ్ళు కథ చెప్తారు చాలా బాగుంటుంది, కానీ వినేవాళ్ళలో కొంచెం కూడా విశ్వాసం రాదు. ఎందుకు రాదు, చెప్పే వ్యక్తికే విశ్వాసం లేదు, కథ బాగా చెప్తాడు. ఒకవేళ నేనే కృష్ణుని అని చెప్పకపోయినా, ఒకవేళ భగవద్గీత భాగవతమే చెప్తున్నాడు అనుకో, అతనికి వే విశ్వాసం లేనప్పుడు వినే వాళ్ళలో ఏ విశ్వాసాన్ని జాగృతం చేస్తాడు అతను? భక్తులు నియమాలు పాటిస్తూ చక్కగా కృష్ణుడు దేవాదేవుడు అనేటువంటి శ్రద్ధ కాస్త కాస్త ఉంది కాబట్టి ఇతరులకు చెప్పినప్పుడు వాళ్ళ మీద ప్రభావం పడుతుంది. ప్రభుపాద వెళ్ళారు, వాళ్ళకి రామకృష్ణ అనే పదమే తెలియదు, ఎలా జాగృతమైంది? ప్రభుపాదలో ఉన్నటువంటి ఆ సంపూర్ణమైనటువంటి విశ్వాసం వాళ్ళ హృదయంలో చొప్పించబడింది. కాబట్టి భక్తుడు పండితుడు కాకపోయినప్పటికీ, రానప్పటికీ అతనికి విశ్వాసం ఉంది కాబట్టి ఆ భక్తుడు చెప్పేటువంటి భగవత్కథ కానీ ఆయన చేసేటువంటి కీర్తనలో కానీ ఖచ్చితంగా ఇతరుల మీద ప్రభావం పడుతుంది. ఇతను ఇంత పెద్ద పండితుడైనప్పటికీ, సంస్కృతంలో దిట్ట అయినప్పటికీ కృష్ణుడు గురించి కృష్ణుడి పైన విశ్వాసం లేదు, శ్రద్ధ లేదు, ప్రేమ లేదు. భక్తుడికి ప్రేమ ఉంది కాబట్టి విశ్వాసం, ప్రేమ అవి ఇతరుల మీద ప్రభావం చూపిస్తాయి. అందుగురించి ఆ భక్తులు ఎంతైనా చెప్పచ్చు, వాళ్ళు చాలా శ్రావ్యంగా ఉంటుంది, భక్తుడి గొంతు సరిగా ఉండకపోవచ్చు, సరిగా పాడటం కూడా రాకపోవచ్చు భక్తుడికి, కానీ దానిలో రసాన్ని ఆస్వాదిస్తారు. సినీ గాయకులు హరే కృష్ణ పాడి ప్రయత్నం చేశారు, విఫలమైపోయారు. వాళ్ళ గొంతు బాగుంటుంది, భక్తుల దగ్గర ఉన్న సంగీత వాయిద్యాల కంటే కూడా ఇంకా మంచివి ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఎవరు కొనలేదు ఆ సీడీ. అది భక్తుడికి సరిగా వాయించడం కూడా రాదు, సరిగా గొంతు సరిగా ఉండకపోవచ్చు, అన్నీ ఉండకపోవచ్చు సరిగా, కానీ భక్తులు అవుతారు అతని నుంచి విని. అది ఇక్కడ విశ్వాసం లేదు అని, విశ్వాసం లేని వాళ్ళ విశ్వాసం లేని వాళ్ళ నుంచి వింటే ఏమొస్తుంది? ఎంత ఊక దంపుడు అనమాట, దంచి దంచి విని 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 విసుగొస్తుంది. ఇప్పుడు అదే కథ కదా, వేరే చెప్పు అంటారు. అది భక్తుడి నుంచి వింటే ఉంటే అదే కథ మళ్ళీ 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 మళ్ళీ, దాంట్లో రసాన్ని ఆస్వాదిస్తారు. బాగుంది కాళీయమర్దన, మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు. చైతన్య మహాప్రభు ఏది వినేది ఎక్కువ? ప్రహ్లాద్ మహారాజు గురించి, ధ్రువ మహారాజు గురించి మళ్ళీ మళ్ళీ చెప్పండి, మళ్ళీ వందలు 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 సార్లు వినేదండి. అంత చిన్న వయసులో ఎంత పట్టుదల, భగవంతుడి పట్ల ఎంత విశ్వాసం అంత చిన్న వయసులో అని. ఇక్కడ ఏమి మొత్తానికి అజ్ఞానం తొలగించబడాలి, అందుకు మార్జనం అని రాశారు. మార్జనం చేతో దర్పణ మార్జనం, భగవంతుడు వచ్చినప్పుడు సాధ్యమవుతుంది. ఇప్పుడు ఏ రూపంలో వచ్చాడు? నామరూపంలో. అదే శిక్షాష్టకం, చేతో దర్పణ మార్జనం. మార్జనం అజ్ఞానము తుడిచివేయబడుతుంది, అప్పుడేం ప్రకాశం అవుతుంది? దివ్య జ్ఞానం, విద్యావధు జీవనం. విద్య, ఆధ్యాత్మిక విద్య, నిజమైన విద్య, వాస్తవంగా విద్య అంటే అదే, అది దివ్య జ్ఞానం బయటపడుతుంది అని. కేవలం హరే కృష్ణ చేస్తూ వింటూ ఉంటే చాలు, దివ్య జ్ఞానం బయటపడుతుంది చదువు రాకున్నా కూడా. అప్పుడేమి ఆనందాంబుది? పదం పదం ఆనందం, పదం పదం ఆనందం. అడుగు తీసి అడుగు వేస్తే ఆనందంగానే ఉంటాడు భక్తుడు. కేవలం హరే కృష్ణ చెప్పుకుంటున్నా, అది విశ్వాసం. సో విశ్వాసం లేని వ్యక్తికి అన్నీ ఉన్నప్పటికీ ఉపయోగం లేదు. అది చెప్పాను, గుజరాత్లో ఒక అతను వాచ్మెన్, గొంతు సరిగా లేదు, పాడేవాడు రాత్రిపూట, పూజారి కొంచెం మందలించండి వేసేయని, భగవంతుడు పడుకోబెట్టాను నువ్వు ఇప్పుడు పాడుతున్నావు, ఏంది గొంతు కూడా సరిగా లేదు నీది అని. భక్తుడు అయ్యో నా స్వామిని ఇబ్బంది పెట్టాను ఇన్ని రోజులు అని, ఆ రోజు పాడలేదు ఆయన. మరుసటి రోజు వచ్చి చూస్తే శ్రీ విగ్రహానికి కళ్ళు ఎర్రగా ఉన్నాయి, పూజారికి ఏందో అర్థం, ఏందో తప్పు చేశాను నేను, తర్వాత ఆయనకు కళ్ళలోనే ఇలా చూడు, నా భక్తుడు పాడుతుంటే పాడనివ్వలేదు, రోజు నా భక్తుడు పాడుతుంటే బాగా నిద్రపోయేవాడిని, రాత్రి నిద్ర పట్టలేదు నాకు అని జరిగిన సంఘటన. మళ్ళీ వచ్చి ఆయన, అయ్యా నువ్వు పాడు, నువ్వు పాడితే స్వామి నిద్రపోతాడు, లేదంటే నిద్రపోలేదు. ఆయన ఏది చదువు రాదు, చదువు లేదు, లేదు ఏదో కాపలాదారుడు, గొంతు కూడా సరిగా లేదు, ఏమాస్వాదించాడు భగవంతుడు? ప్రేమ, విశ్వాసం, భావం. అది ఇక్కడ భగవంతుడు వచ్చినప్పుడు భక్తులకు ఆ ప్రేమ విశ్వాసం పెంపొందుతుంటుంది, అభక్తులకు అసూయ ఉన్న వాళ్ళకి ఇంకా ఓర్చుకోలేరు. ఏమి ఇది ఎప్పుడు హరికృష్ణలు అంతుందా, ఏముంది ఎప్పుడు హరికృష్ణ హరికృష్ణ ఏముంది? మా దగ్గర చూడు ఎన్ని భజన పాటలు ఉన్నాయో, మేము ఎన్ని పాడతామో తెలుసా మీకు? ఈ రెండే హరే కృష్ణ హరే రామ, ఇంకేమి రాదు మీకు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ రామ. ఇంకేమైనా చెప్పదలుచుకుంటే చెప్పచ్చు, దీనికి సంబంధించి ప్రశ్నలు. హరే కృష్ణ హరే, బయట ఉన్న వాళ్ళ లోపలికి రండి, 2 నిమిషాలు కీర్తన ఉంటుంది. ఎవరు లేరు బయట? హరే కృష్ణ.